హాయ్ లిజనర్స్, ఇవాళ జీవి రమేష్ గారు రాసిన అలౌక్యం తెలియని మనిషి కథ విందాం. ఎయిర్ ఇండియా విమానం లాస్ ఏంజలస్ నుంచి బయలుదేరి 10 గంటలైంది. ఫ్లైట్లో విశ్వనాథ్ చాలా టెన్షన్గా ఉన్నాడు. హైదరాబాద్ చేరుకోవడానికి మరో 12 గంటలు పట్టచ్చు. మాటి మాటికి వాచ్ చూసుకుంటూ ఉన్నాడు, ఫోన్ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఆర్యన్కి యాక్సిడెంట్ అయింది, తలకు దెబ్బ తగిలింది, రక్తం చాలా పోయింది అంటూ భార్య అపర్ణ ఫోన్లో ఏడుస్తూ చెప్పిన దగ్గర నుంచి విశ్వనాథ్ బుర్రలో ఏం పని చేయటం లేదు. ఫ్లైట్ ఎక్కే వరకు తనేం చేస్తున్నాడో తనకే తెలియటం లేదు. ఓ పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వనాథ్కు ఆర్యన్ ఒక్కగానొక్క సంతానం. బీటెక్ చదివి చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా వచ్చింది. వారం కిందట తాను అమెరికా బయలుదేరుతున్నప్పుడు నవ్వుతూ వీడ్కోలు చెప్పిన వాడు ఆసుపత్రిలో అపర్ణ ఒక్కతే ఉండి చూసుకుంటోంది. ఆమెకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుండు ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కే లేదు. నిజానికి విశ్వనాథ్ ఎవరూ లేనివాడు కాదు, అందరినీ దూరం చేసుకున్నవాడు. చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ లెక్కల మనిషి. తండ్రి రామ్మూర్తిది కొడుక్కి పూర్తిగా విరుద్ధమైన పద్ధతి. కల్లో గంజో అయినా నలుగురితో కలిసి పంచుకోవాలనేది అతని తత్వం. కష్టాల్లో ఉన్నవారికి మాట సాయమే కాకుండా అవసరమైతే పదో పరకో ఇచ్చి పంపించేవాడు. విశ్వనాథ్కి తండ్రి నైజం అస్సలు నచ్చేది కాదు. 10వ క్లాసు పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం 100 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణానికి బయలుదేరాడు. నీ తమ్ముడి చెల్లెలి బాగోగులు కూడా నేను చూసుకోవాలి, పక్క ఊళ్ళో ఉంటున్న కాలేజీలో చేరు అని తండ్రి చెబితే కుదరదు అని మొండికేశాడు. మంచి కాలేజీలో చేరితేనే చదువులు బాగుంటాయి అని, మంచి ఉద్యోగం వస్తుంది అని తండ్రితో వాదించాడు. ఊరందరికీ పంచిపెడుతున్నావు కదా, నాకు పెట్టడానికి డబ్బు లేదా? 10వ తరగతి పాస్ అయిన కొడుకు మంచి నుంచి వచ్చిన ఆ ప్రశ్నకు తండ్రి దగ్గర సమాధానం లేకుండా పోయింది. తన స్తోమత కుమ్మించింది అయినా చివరకు రామ్మూర్తి విశ్వనాథ్ని పట్టణానికి పంపించాడు. నువ్వు మంచి ఉద్యోగం చేసి చెల్లిని తమ్ముడిని బాగా చూసుకోవాలి, పట్నం బస్ ఎక్కించినప్పుడు తండ్రి అన్న మాటల్ని విశ్వనాథ్ విన్నట్టే నటించాడు. ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఇంజనీరింగ్ కూడా పట్నంలో చదివాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన క్లాస్మేట్ అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి బాగా ఆస్తిపర్రాలు కావటం, తల్లిదండ్రులు ఒక్కతే కూతురు కావటం వల్ల ప్రేమ అనే పదాన్ని ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. చదువుకున్న నాళ్ళు ప్రతీ నెల డబ్బుల కోసం తండ్రి వెంట పడిన విశ్వనాథ్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటి మొహం చూడటం కూడా మానేశాడు. తన పెళ్లి నిశ్చయం అయిపోయిన తర్వాత తప్పదన్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా ఏదో బంధువుల పెళ్లికి వదిలినట్టే వెళ్ళి వచ్చేశారు. విశ్వనాథ్ చదువు కోసం ఉన్న 2 ఎకరాలు అమ్ముకున్న రామ్మూర్తి తన చిన్న కొడుకు శంకర్ను డిగ్రీ మాత్రమే చదివించగలిగాడు. ఊళ్ళో జూట్ మిల్లో క్లర్క్గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న శంకర్ ఇక ఒక్కగానొక్క చెల్లి పెళ్లి విషయంలో కూడా విశ్వనాథ్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. నామ మాత్రానికి 4 డబ్బులిచ్చి అంతకంటే ఇవ్వలేనని చేతులెత్తేశాడు. అత్తింటి బంధువుల దగ్గరకు వెళ్దామని అపర్ణ అడిగినా విశ్వనాథ్ పట్టించుకునేవాడు కాదు. తాను పనిచేసే కంపెనీలో కూడా స్వార్థపరుడు అనే ముద్ర పడిపోయింది. తను ఎదగడం కోసం అందరినీ నిచ్చెనలా వాడుకున్నాడు. ఇతరుల కష్టాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని ప్రమోషన్లు సంపాదించుకున్నాడు. మేనేజర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవించినా ఏ ఒక్కరికి విశ్వనాథ్ మీద మంచి అభిప్రాయం లేదు. తన స్వార్థానికి విశ్వనాథ్ పెట్టుకున్న పేరు లౌక్యం. తనలాగా లౌక్యం లేకే తండ్రి పేదరికంలో మిగిలిపోయాడని భార్యతో చెబుతూ ఉంటాడు. తనకంటే అర్హులు ఉన్నా తనకు ప్రమోషన్లు తొందరగా రావటానికి తన లౌక్యమే కారణం అని వాదిస్తాడు. ఒక్క గానొక్క కొడుకు ఆర్యన్ అంటే విశ్వనాథానికి ప్రాణం. వాడు అడిగినవన్నీ కాదు లేదు అనకుండా కొనిచ్చాడు. బీటెక్లో జాయిన్ అయ్యాక ఆర్యన్ నెలకోసారి టూరిజం అంటూ ఊళ్ళు తిరగటానికి వెళ్ళేవాడు. విశ్వనాథ్ కూడా కొడుకు అడిగినంత డబ్బు ఇచ్చి మరీ పంపించేవాడు. తను చిన్నతనంలో గడిపిన పేద జీవితం తన కొడుకు దరిదాపుల్లో కూడా రానివ్వకూడదని. అలాంటిది ఈరోజు వాడు చావు బతుకుల్లో ఉన్న ఆసుపత్రిలో పడి ఉన్నాడు. కొడుకు యాక్సిడెంట్ వార్త తెలియగానే తనే పరుగు పరుగున రావాల్సి వచ్చింది. తనకు సాయం చేయటానికి ఈ ఒక్కరూ ముందుకు రారని తెలుసు. తనకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా తన స్టాఫ్ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తన భార్య కొడుకు ఒంటరిగానే ఉంటారు. భార్యను తలుచుకుంటే అతనికి బాధేసింది. ఫ్లైట్ దిగి క్యాబ్లో సరాసరి ఆసుపత్రికి బయలుదేరాడు. భార్య నుంచి ఫోన్కు మెసేజ్ వచ్చింది. టెన్షన్గా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. ఆర్యన్ ఆపరేషన్ సక్సెస్ అయింది, కంగారు పడకండి, థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకున్నాడు. క్యాబ్ దిగి పరుగు పరుగున ఎమర్జెన్సీ వార్డుకు చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన తండ్రి, తల్లి, తమ్ముడు, మరదలు, చెల్లి, బావ, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. ఆర్యన్ స్నేహితులు కూడా ఓ 10 మంది ఉన్నారు. భర్తను చూడగానే అపర్ణ పరుగున వచ్చి భర్తను పట్టుకొని బావురుమంది. ఓ పెద్దావిడ రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదు. ఆర్యన్ కాపాడటానికి ప్రయత్నించడంలో లారీని వీడి ఢీ కొట్టింది. అదిగో ఆ బామ్మగారిని మనవాడు కాపాడాడు. పక్కనున్నది వాళ్ళ అబ్బాయి కోడలు. నిన్న నుంచి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. 30 ఏళ్ల కింద నుంచి తాను తప్పించుకుని పారిపోయిన కుటుంబం తన కొడుకు కోసం వచ్చింది. ఆ గిల్టీ ఫీలింగ్తో వాళ్ళ ముఖాల్లో కూడా చూడలేకపోతున్నాడు. ఈలోగా నర్సు విశ్వనాథ్ దగ్గరకు వచ్చింది. సార్, మీ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, అతని ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పండి. నిన్న నుంచి వాళ్ళంతా ఆసుపత్రిలోనే ఉన్నారు, మిగిలిన రోగులకు ఇబ్బంది అవుతుంది అంది ఆమె. అంటే మేము వెళ్తాం, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అంటూ ఆ 10 మంది వెళ్ళారు. నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడ్డాను, కానీ ఇక్కడ నీకు తోడుగా ఇంతమంది ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను మర్నాడు ఆసుపత్రిలో భార్యతో చెప్పాడు విశ్వనాథ్. వాళ్ళంతా వాడి ప్రపంచం, మీ దృష్టిలో మన అంటే మనం ముగ్గురమే, కానీ ఆర్యన్ దృష్టిలో మన అంటే మన బంధువులు, స్నేహితులు అందరూ. చివరకు ప్రాణాపాయంలో ఉన్న బామ్మగారు కూడా వాడి జీవితంలో భాగమే, కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తోంది అపర్ణ. వాడికి మనిషి అంటే ఇష్టం, 10 మందితో కలిసి ఉండటం అంటే ఇష్టం, ఉన్నదాన్ని 4కి పంచటం అంటే ఇష్టం. వాడు టూర్ అంటూ ప్రతి నెల ఎక్కడికి వెళ్తాడో మీకు తెలుసా? మీ నాన్నగారింటికి. ఆయన ఒళ్ళో పడుకుని నానమ్మ చేతి కోరు ముద్దలు తినటానికి వాడు అక్కడికి వెళ్తూ ఉంటాడు. మీ తమ్ముడు ఇద్దరి పిల్లల చదువులు గురించి కూడా ఆలోచిస్తాడు, ఫీజులు కడతాడు, పండక్కి బట్టలు తీసుకెళ్తాడు. మీ చెల్లి ఇంటికి వెళ్తూ ఉంటాడు, మేనత్తకు కొండంత ప్రేమను పంచుతాడు. ప్రతి నెల వాడి అకౌంట్లో వేసే పాకెట్ మనీ వాడి పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఇవన్నీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్నాడు. తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఊళ్ళో 2 ఎకరాల పొలం కొనిస్తానని మీ నాన్నకు మాట కూడా ఇచ్చాడట. పెద్ద కొడుకుగా మీరు చేయాల్సినవన్నీ మీ ఆ ఇంటికి పెద్ద మనవుడిగా వీడు చేస్తున్నాడు. మీ వాళ్ళ ప్రసక్తి తీసుకురావటం కూడా మీకు ఇష్టం ఉండదు. అందుకే మీ ఊరికి వెళ్తున్న విషయం వాడికి మీకు ఎప్పుడూ చెప్పలేదు. కాలేజీలో కూడా ఆర్యన్ అందరి వాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తూ ఉంటాడు. మన సంక్రాంతికి 4 ఫ్రెండ్స్ని తీసుకొని మీ ఊరు వెళ్ళాడు. వాడి రాక మీ వాళ్ళందరికీ పెద్ద పండగ అయింది. వాడి ఫోన్లో ఫోటోలు చూశాను. ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళకి మనంత డబ్బు లేకపోయినా ఆర్యన్ అంటే ఎంతో అభిమానం, ప్రాణం ఇచ్చేంత ప్రేమ. మనం పెళ్ళైన తర్వాత మీ వాళ్ళెవరూ మన ఇంటికి రాలేదు. వీడికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి వెంటనే పరుగున వచ్చారంటే వాళ్ళంతా ఎంత ఇష్టపడుతున్నారో. నాలాగా సక్సెస్ఫుల్ కావాలి, నా అంత స్థాయికి చేరాలి అని మీరెప్పుడు వాడితో అంటూ ఉంటారు. కానీ మీ గెలుపుని మీరు తప్ప వేరెవ్వరూ ఆనందించలేరు. విజయ శిఖరం పైన మీరు ఒకరే ఉండాలనుకుంటే అందరూ గెలవాలి, అందరితోనూ గెలుపు పంచుకోవాలని వాడనుకుంటాడు. వాడికి క్యాంపస్లో ఉద్యోగం వస్తే మీ వాళ్ళంతా వాళ్ళకే ఉద్యోగం వచ్చినంత సంబరపడ్డారు. వాడికి ఉద్యోగం రావాలని మీ నాన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారట. ఆర్యన్ అందరినీ తిరుపతికి తీసుకువెళ్తున్నాడట, రిజర్వేషన్ కూడా చేయించాడు. మీరెప్పుడు అంటూ ఉంటారు కదా బతకటానికి లక్ష్యం కావాలని, కానీ నా అనుకునే 4 మనుషులు ఉంటే చాలు హాయిగా బతికేయచ్చని వాడనుకుంటాడు. భార్య మాటలన్నీ విన్న విశ్వనాథ్ ఎమర్జెన్సీ వార్డు ముందు కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళాడు. పక్కనున్న కుర్చీలో కూర్చుని తండ్రి ముడతలు పడ్డ తండ్రి చేతుల్ని పట్టుకున్నాడు. ఆర్యన్కి బాగైన తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్దాం నాన్న అన్నాడు. నేల కేసు చూస్తున్న విశ్వనాథ్ తండ్రి అలాగే అంటూ తల ఊపాడు. తండ్రి మౌనాన్ని అలాగే చూస్తూ కూర్చున్నాడు విశ్వనాథ్. అది కదా.